మంత్ర జపం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. మంత్ర జపము అనేటటువంటి మాటకి చాలా మందికి భగవంతుడి యొక్క పేరు జపం చేస్తేనే మంత్ర జపము అనుకుంటారు. మంత్ర జపము అంటే నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో నిరంతరము దాని మీద మనస్సు ఉండుట అన్నది అర్థం చేసుకోండి. మంత్ర జపము అంటే ఏంటి? ఇంచేత ఇప్పుడు మనం భగవంతుడు పేరు తలుచుకున్నా మనం జపం దేని మీద ఉంటుంది? కోరిక మీద ఉంటుంది. అర్థమైందా అందరికీ చెప్పింది? ఇంచేత మంత్ర జపము అంటే భగవంతుడు పేరు తలుచుకోవటం కాదు, నీ డిజైర్ని తలుచుకోవటం. ఇంచేత నువ్వు ఏ మంత్రం అయినా చేసుకో, నువ్వు మంత్రం కాదు అక్కడ వెనకాతలు ఉండేది. వెనకాతలు ఏముంటుంది? నీ కోరికలు ఉంటుంది. ఇంచేత మంత్ర జపం అంటే భగవంతుడి పేరు తలుచుకోవటం మాత్రమే కాదు, నీ కోరిక మీద నీకు దృష్టి ఉంటే నువ్వు మంత్ర జపం చేస్తున్నట్టే. ఇంటర్మీడియట్లో 100 మంది చేరితే 20 మంది ఎందుకు పాస్ అవుతున్నారు? ఇప్పుడు అర్థమైంది కదా, ఇందువల్ల 20 మందే పాస్ అవుతున్నారు. ఆ 20 మందికే మంత్ర జపం ఉంది. మంత్రం అంటే అర్థం చేసుకోండి ముందు, అప్పుడు మీకు అర్థమవుతుంది మంత్ర జపం ఎలా చేసుకోవాలో. ఫెయిల్ అయిపోయిన మిగతా 80 మందికి మంత్ర జపం లేదు. మంత్రము అంటే ఇప్పుడు అర్థమైంది కదా, దేనిని మీరు మననము చేసుకుంటూ ఉంటారో అది మంత్రం. మీరు సాయి అన్నారు, సాయిని మననం చేసుకోకపోతే అది మంత్రం అవ్వదు. సాయిని దేనికోసం చేసుకుంటున్నారో అది మంత్రం అవుతుంది. ఇంచేత ఈ వాక్ శక్తి ఉందే, ఇది లైక్ ఏ వైర్, ఒక తీగ లాంటిది. ఆ తీగ నుంచి మీ యొక్క కోరికల శక్తి ప్రవహిస్తుంది. మననము అంటే మీ యొక్క కోరికల శక్తి, ద ఎనర్జీ ఆఫ్ యువర్ డిజైర్స్. ఇంచేత మననము మంత్రము మీరు చేస్తున్నారు అంటే, నేను నారాయణ మంత్రం చేసేదా, గాయత్రి మంత్రం చేసేదా, ఏ మంత్రాలైనా అవి ప్రాణము లేనటువంటి వస్తువులే తీగలాగా. ఆ తీగ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలి. కానీ కాపర్ వైరు, సిల్వర్ వైరు, బంగారపు తీగ, రకరకాల వైర్స్ ఉంటాయి. కొంచెం పెద్ద స్థాయిలో ఏదైనా పని చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆ ఏ తీగను ఉపయోగించుకుంటాం కూడా చాలా ముఖ్యమైపోతుంది. మామూలు వాటికి ఏ తీగ ఉపయోగించుకున్నా పర్వాలేదు. ఇంకేత పెద్ద పెద్ద డిజైర్స్ మీకు ఉన్నప్పుడు, వృద్ధుని స్వర్గంగా మార్చేయాలి అనే డిజైర్ ఉంది, సహజమైనటువంటి జీవితం జీవించాలి అనేటటువంటి డిజైర్ ఉంది. ప్రతి మనిషికి కొంచెం నడువు తిన్నగా పెట్టుకోండి, ఆ శ్లోకం చెప్పండి, నడువు తిన్నగా పెట్టుకునే శ్లోకం. దానికి లాభం ఏంటి? ఈ శ్లోకం ఇది ఇందాక చదివిన అంటే ఇలా కూర్చుంటే ఏం లాభం అవుతుంది మీకు? అటువైపు నుంచి ఎవరు చెప్పరా? లాస్ట్ బెంచెస్ నుంచి ఎవరు చెప్పరా? ఇలా స్థిరంగా కూర్చుంటే ఏం లాభం అవుతుంది అని అడుగుతున్నా నేను. శ్లోకం గణంగా పఠించా కదా, యం లబ్ధ్వా చాపరం లాభం అంటే అర్థం ఏంటి? నిన్న గంట సేపు రుబ్బించా మీ చేత, ఎవరికి తెలీదా ఏం లబ్ధ్వా చాపరం లాభం అంటే? ఏ లాభం పొందితే అంతకంటే ఎక్కువ లాభం ఉందని అనిపించదో చెప్పండి. ఏ లాభము పొందితే అంతకంటే ఎక్కువ లాభము ప్రపంచంలో లేదు అని మీకు అనుభూతిలోకి వస్తుంది. నేను చెప్పడం కాదు, కృష్ణుడు చెప్పడం కాదు. మీరు కరెక్ట్గా సర్దుకోండి, నేను మొహం కనిపించేటట్టు సీటింగ్ అరేంజ్మెంట్ మీరే సర్దుకోండి. లేదు ఇంకా అందరికీ కనిపించటం ఏంటంటే, కొందరు నేను చూస్తే ప్రమాదం అనుకునేవాళ్ళు అంటే మీరు కనిపించకండి. అయినా నాకు తెలుస్తుంది అది అలవాటు అయిపోయింది కదా, 25 ఏళ్ల బట్టి ఇలా తప్పించుకునే వాళ్ళని పట్టుకోవడం. దాని తర్వాత నా వైపు తిరిగి కూర్చోండి, స్ట్రైట్ వద్దు, యాంగిల్ నా వైపు ట్విస్ట్ చేసుకోండి, అప్పుడు మెడ వంచక్కర్లేదు. మీరు తిరగండి ఇలాగా. ఈ ఆసనానికి ప్యారలల్గా తిప్పేసి కూర్చోబెట్టేయండి, కూర్చోబెడుతున్నప్పుడే. అప్పుడు తలనొప్పి ఉండదు. యం లబ్ధ్వా చాపరం లాభం, ఏది పొందితే ఇంతకంటే గొప్ప లాభం లేదో అనిపిస్తుంది అంటాడు. మన్యతే నాధికం తత. ఇప్పుడు చెప్పండి అక్కడి నుంచి ఏ లాభము పొందితే అంతకంటే ఎక్కువ లాభము ఈ సృష్టిలోనే లేదు అనే అనుభూతి వచ్చును. అది ఈ శ్లోకం అర్థం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. అంత అద్భుతమైన దాన్ని అంటానికి సిగ్గుపడుతున్నారు, చేయటానికి సిగ్గుపడుతున్నారు. మీ మంత్ర జపం దేని మీద ఉందో ఊహించుకోండి, అందువల్ల రిజల్ట్స్ రావటంలే. మీకు రిజల్ట్స్ ఎందుకు రావంటే దీని మీద దృష్టి లేదు. ఏది పొందినా ఎక్కువ లాభం వస్తుంది మాకు వద్దండి. దేని మీద దృష్టి ఉంది? డబ్బు మీద, పెళ్లి మీద, పిల్లల మీద ఉండకూడదని నేను అంటలే. సైన్స్ చెప్తున్నా, సైన్స్ మీకు ఇది కావాలా అది కావాలా అనే అందది. ఇది పద్ధతి. ఈ పద్ధతిని మీరు దేనికి ఉపయోగించుకుంటే దానికి ఉపయోగించుకోండి. నడువు స్ట్రైట్గా పెట్టుకోండి, మెడ వంచొద్దు, మెడ తిప్పండి అంతే. అప్పుడు కదా అది వచ్చేది. సమంకాయ శిరోగ్రీవం అంటే యం లబ్ధ చాపరం లాభం వస్తుంది కానీ సమంకాయ శిరో. నేను ధ్యానంలో గడిపోయాను మాస్టర్, మాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు, శ్రీరామకృష్ణ కనిపిస్తున్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య కనిపిస్తున్నాడు. కనిపిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడు, నేను నీ కాళ్ళ మీద పడతా. నీకేం కనిపించటంలే, భ్రాంతిలో జీవిస్తున్నారు మీరు. అదే అర్థం చేసుకోండి. ఎందుకు భ్రాంతి అంటున్నా నేను? అది కనిపించాక కూడా నువ్వు ఇలాగే జీవిస్తున్నావు అంటే అది అర్థం చేసుకోండి. మనం ఇక్కడ నేర్చుకోవటానికి కదా వచ్చాం. చేత సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. మొదటి స్టెప్ మీరు స్థిరంగా కూర్చోటం. రెండవ స్టెప్ మీరు ఎలా కూర్చున్నా మీ ఆలోచన దాని మీద ఉండటం, అది హయ్యర్ స్టేజ్. కానీ ఇది రాకుండా అది వస్తుంది అనే భ్రమలో ఉన్నారు మీరు. మేము వంట చేస్తే మంత్రజపం చేసేసుకుంటామండి, మేము కారు డ్రైవ్ చేస్తే మంత్రజపం చేసేసుకుంటున్నామండి. ఇది స్థిరంగా పెట్టి ఎటువైపు మనస్సు వెళ్లకుండా శ్వాస మీద ముందు మీరు కూర్చోగలిగితే దాని తర్వాత స్టెప్ అది, అది మంత్రజపం. ఇదేమో ఆసనం. ఈ ఆసనం అయిన తర్వాత ఇప్పుడు నేను నేర్పబోయేది మంత్రజపం. మంత్రజపం అంటే మీకు అర్థమైందా ఏంటో? ఏంటి మంత్రజపం అంటే? ఏ కోరిక మీద మీ మనస్సు ఉందో దానినే మీరు నిరంతరము గుర్తించుకుంటారు, అవునా కాదా? మీ పిల్లవాడికి ఎంసెట్లో సీట్ రావాలి, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దృష్టి దాని మీదే ఉంటుంది. ఆఫీస్లో పనిచేస్తున్నా చెవులు రెడీగా ఉంటాయి, ఎవడైనా చెప్తున్నాడేమో, ఏదైనా షార్ట్ కట్ ఉందేమో. మన ప్రయత్నం అంతా ఏంటంటే వాడికి చదవకుండా సీట్ వచ్చేయాలని, అర్హత లేకుండా సీట్ వచ్చేయాలని. ఆలోచించండి, మీ మంత్రం అది అవునో కాదో? వాడికి అర్హత ఉండే సీట్ వస్తే అసలు మీరు ప్రయత్నం చేయక్కర్లేదు, వాడిని పిలిచిస్తారు. కానీ మన మంత్రం ఏంటి? మంత్రం అంటే అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం లే, నా కోరిక అదే. ఏమీ కష్టపడకుండా గురువు నాకు ఏ శక్తి ఇచ్చేయాలి? పృథ్వీపైన సర్గావతరణ చేసే శక్తి ఇచ్చేయాలి. నేనేం కష్టపడకూడదు. రెండోది ఏమి ఇవ్వాలి? వేదమయ జీవితము. వేదమయ జీవితము అంటే ఏంటంటే న్యాచురల్ లివింగ్. ద సైన్స్ ఆఫ్ న్యాచురల్ లివింగ్కి మన ఋషులు పెట్టినటువంటి పేరు వేద విజ్ఞానం. వేదాలు మోస్ట్ న్యాచురల్. వేదాలలో చెప్పబడేదంతా కూడా అగ్ని గురించి, వాయువు గురించి, నీరు గురించి, ఆకాశం గురించి, వీటి గురించి చెప్తాడు. ఇవి అందరికీ కావాల్సినవే. అగ్ని ఎవడికి అక్కర్లేదు, నీరు ఎవడికి అక్కర్లేదు, అది అందులో ఉందని తెలియదు మనకి. వేదాలంటే మనం ఏమనుకుంటామంటే జీవితానికి పనికిరానిది అని. ఇంచేత వేదిక్ లివింగ్. మూడోది ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం? ముందు శాంతి, తర్వాత సమృద్ధి, తర్వాత సుఖం అందరికి. అంచేత ఇది కేవలము ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అంటే వచ్చేయాలని నా కోరిక. అంచేత మంత్రము అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో, యువర్ బ్యాక్గ్రౌండ్ డిజైర్, డిజైర్స్ కాదు వెనకాతన ఉన్నటువంటి డిజైర్ ఏంటి, ఏం చేసినా ఉద్యోగం చేసినా ప్రెసిడెంట్ అయినా ఏది చేసినా కోరిక ఏంటి అంటే వీడు ఏమి కష్టపడకుండా వీడు చెప్పింది ఇంకోటి చేయాలి అంతే కోరిక. పూర్వకాలంలో అయితే ఒక రాజు రాజ్యం చేశాడంటే చచ్చేవాడు అనమాట వాడు. ఇంచేత వీళ్ళందరినీ పిల్లల్లా చూసుకునేవాడు, వాడికి ఏం కావాల్సినా వీడి బాధ్యత అనుకునేవాడు. అది లేదుగా ఇప్పుడు. సో వెనకాతలు ఉన్నటువంటి డిజైర్ ఏంటి అంటే సుఖం. సుఖం ఏంటి, మీరు కష్టపడకుండా ఏ పని చేయకుండా మీరు చెప్పిన పని అందరూ చేసేస్తూ ఉండాలి అది ఇప్పుడు మంత్రం. మన మంత్రం ఏంటి, ఇప్పుడు మనం దేనికోసం చేయబోతున్నాం అంటే పృథ్వీ స్వర్గీయముగా మారాలి, స్వర్గము వలె మారాలి. అంటే ఏంటో తెలియాలి మీకు. పృథ్వీ స్వర్గంగా మారాలి అంటే ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు. అది ఏంటి అంటే నరకంలోకి కొన్నాళ్ళు అస్తమానం దేవతలే స్వర్గంలో ఉండాలా ఏంటి, దాని తర్వాత రాక్షసులే, రాక్షసులు కాదు నరకంలో ఎవరు ఉంటారో వాళ్ళు, పాపులు మాత్రమే నరకంలో ఉండాలా, ఇదేం బాగోలేదు అని చేత ఆల్టర్నేట్ చేసుకుందాం మనం. స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేయాలి, నరకానికి వచ్చేయాలి. నరకంలో ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ మూర్ఖత్వమే ప్రపంచంలో ఉంది. అది అందరికీ అన్ని హక్కులు ఇచ్చేయాలి, వాడికి అర్హత ఉన్నా లేకపోయినా. అయితే ఏం జరుగుతుందో ఈ కథ చెప్తుంది. ఓ 6 నెలలు అయింది, 6 నెలలు అయిన తర్వాత స్వర్గానికి కొంతమంది వెళ్ళారు, నరకానికి కొంతమంది వెళ్ళారు. నరకం స్వర్గంలా మారిపోయింది, స్వర్గము నరకంలా మారిపోయింది. ఇంచేత స్వర్గము నరకము పరిస్థితుల్లో లేవు, పరిస్థితులు ఉపయోగించుకునే వాడి మీద ఉన్నాయి. అంచేత మీరు అది గుర్తుంచుకోవాలి. మంత్రజపం చేస్తున్నప్పుడు, ఏ మంత్రజపం చేస్తున్నప్పుడు, పృథ్వీ స్వర్గంగా మారాలి అనే మంత్రజపం మీరు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండవలసింది ఏంటి అంటే పరిస్థితులు ఏం మారో కల్పవృక్షం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, గ్యారంటీగా 5 నిమిషాలు మనం అందరం చచ్చిపోతాం, గ్యారంటీగా చచ్చిపోతాం కల్పవృక్షం మన దగ్గర ఉంటే. ఎందుకు, కల్పవృక్షం యొక్క లక్షణం ఏంటి, కోరికలు తీరుస్తుంది కనుక. కల్పవృక్షం కనుక ఇక్కడ పెడితే గ్యారంటీగా అందరం చచ్చిపోతాం మనం. దానికి ఒక కథ ఉంది. గుంటూరు నుంచి విజయవాడ ఒకడు వెళ్తున్నాడు ఎండాకాలంలో, కాలి నడక మీద వెళ్ళాలని వాడు ఏం మొక్కుబడి మొక్కుకున్నాడు పాపం. వెళ్తూ ఉంటే దారిలోనే ఒక కల్పవృక్షం ఉంది, వాడికి తెలియదు, ఎవరికి తెలియదు అది కల్పవృక్షం అని. వాడేమో దాని కిందకి చేరాడు, కల్పవృక్షం కిందకి యాక్సిడెంటల్గా చేరిన తర్వాత రెస్ట్ పుచ్చుకుందాం అనుకున్నాడు, చల్లటి నీళ్లు దొరికితే బాగుందో అనుకున్నాడు. వీడు కల్పవృక్షం కింద కూర్చున్నాడు కదా, ఏమొచ్చింది, వచ్చేసే చల్లటి నీళ్లు రాగానే ఇంకాస్త ఆనందం ఇచ్చింది, బాగా ఆకలిస్తుంది, ఏమైనా తింటానికి ఉంటే చాలా మంచి పదార్థాలు బాగున్నాయి. వాడు ఊహించినటువంటి మంచి పదార్థాలన్నీ వచ్చేవాడికి. దాని తర్వాత తిండి తినగానే ఏం చేస్తాం, పడుకోవాలనిపించింది, పడుకుందాం అనుకున్నాడు. పడుకుందాం అనుకుని పడుకోవచ్చుగా, ఇదేదేదో దెయ్యం పనేమో, అది నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు, చచ్చిపోయింది. కల్పవృక్షమే ఉండి ఉండకపోతే బతికుండేవాడేమో వాడు. అంచేత మీకు కోరటం కూడా చేత కాదు, అది మీరు ఏం కోరతారు ఇలాగే కోరతారు. అన్నీ నాశనం అయిపోయేదా మీరు కోరేది, పెర్మనెంట్ వస్తువులు ఏం కోరుతున్నారు మీరు, మీరు ఏది కోరినా ఖచ్చితంగా అది అశాశ్వతమైనదే నువ్వు కోరుకుంటావు. నువ్వు అశాశ్వతమైనది కోరుకునేవాడికి శాశ్వతమైనటువంటి ఆనందము రాదు, సింపుల్ కామన్ సెన్స్ అది. ఇంచేత పృథ్వీపై స్వర్గావతరణ దింపాలి అనే కోరిక ఉన్నా మీ కోరికలు ఆ స్వర్గంలో జీవించగలిగేటటువంటి వ్యక్తుల స్థాయిలో లేవు. ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటాం మనం, క్వాలిఫికేషన్స్ అడుగుతూ ఉంటాం ఏదైనా జాబ్లో. క్వాలిఫికేషన్స్ లేని వాడికి మాకు ఇచ్చేయండి సార్, మా వాడేను వీడు, మా అబ్బాయి వీడు, మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మీతోనే పెరిగాడు, ఎంత మంచివాడు అసలు, వాడు నోట్లో వేలు పెట్టే కొరకలేడు, వాడిని వదిలేసుకుని మీరు ఓ ఇంజనీర్ కావాలంటారేంటి, వాడికి చదువు రాదు, రాకపోతే మాత్రమేంది చాలా మంచివాడు, వాడు మీరు ఏం చెప్తే అది చేస్తాడు అసలు, అంత ఒబీడియంట్గా ఉంటాడు వాడు అంటే ఆ ఇంజనీరింగ్ పోస్ట్ వాడికి ఇచ్చేస్తారా, ఇచ్చేస్తే ఏమవుతారు, అదవుతారు. అంచేత కావలసిన జ్ఞానం లేకుండా కోరిక కూడా వేస్టే. పృథ్వీపై స్వర్గావతరణ చేస్తాము అనేటటువంటి సంకల్పం అయితే తీసుకున్నాం, కానీ నిన్న తీసుకున్నారా మీరు? ఎంతమంది తీసుకున్నారు సార్ చేయతండి? తీసుకున్నారు కదా. మరి ఆ పృథ్వీపై స్వర్గావతరణకి ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి మీకు అది తెలియాలి. అది మంత్ర జపం అంటే ఆ డిజైర్. నేను పృథ్వీపై స్వర్గావతరణ దింపుదాం అనుకుంటే అసలు నా ఆలోచన విధానం ఎలా ఉండాలి? షిర్డి సాయి, సాయి చరిత్ర కనుక మీరు చూస్తే ఎలాంటి ఆలోచన విధానం ఉండి మీ జీవితం ఎలా మలుచుకుంటే మీరు భూమి మీద స్వర్గాన్ని తీసుకురాగలరో తెలుస్తుంది. అంచేత ఈ సాయి అనేటటువంటి మంత్రము మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు సాయి యొక్క లైఫ్ మొత్తము మీకు జ్ఞప్తికి రావాలి. అందుకని ఏం చేయాలి మీరు? సాయి సచ్చరిత్ర పారాయణ మీ సాధనలో ఒక భాగంగా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే అఖండంగా చేస్తున్నాం మనం, ఇందుకు ఆ కంటిన్యూటీ పట్టుకోవటానికి. కానీ ఇంటి దగ్గర అఖండంగా చేయలేం కదా, చేయగలమేమో. ఒక 24 వ్యక్తుల్ని మన కాలనీలో ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఒక్కొక్కడు ఎంతసేపు చేసుకోవాల్సి వస్తుంది? ఒక గంట టైం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా. లేదు 48 పట్టుకున్నారనుకోండి మీరు, ఒక్కొక్కళ్ళు ఎంతసేపు తర్వాత? అరగంట. 48 సాయి చరిత్రకి దొరకరా, సిగ్గుపడతాం. అదే మనం చెప్పాం కదా, ఈ పనికి సిగ్గుపడతాం. కానీ అఖండంగా మేము ఒక బఫే డిన్నర్ ఇస్తున్నాము, మీరందరూ కూడా కంటిన్యూస్గా రాత్రి పగలు వచ్చి భోజనం చేయొచ్చు. ఫలా మాకు ఏదో ఫలానా కోరిక తీరింది అంటే మీరు పెట్టండి, అసలు మనుషులు వస్తూనే ఉంటారు గ్యారంటీగా. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు, ఇదేదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాం మేము కూడా చేస్తామని. అంటే మన మంత్రము, మంత్రము అంటే ఇప్పుడు అర్థమైందా? నామం కాదు, భగవంతుడు నామం మంత్రం కాదు, మీ కోరిక మంత్రం. మీరు ఏ కోరికతో ఆ మంత్రం చేస్తారో ఆ మంత్రం ఫలిస్తుంది. అర్థమైంది కదా? అంచేత సాయి సచ్చరిత్ర పారాయణ మీరు అఖండంగా కూడా చేసుకోవచ్చు. 48 కలవగలిగితే 2 రోజులకు ఒకసారి వస్తారు. అప్పుడు 2 రోజులకు ఒకసారి రాలేరా? ప్రశ్న ఏంటి అంటే మీకు అసలు ఆ మంత్రం ఉందా, ఆ కోరిక ఉందా? లేదు అంటే 5 నిమిషాలు చేయాలన్నా మీకు కష్టం అయిపోతుంది. కానీ సాయి చరిత్రలో ఏమిటిందో అద్భుతం. నేను ఎందుకు దాన్ని చేయమంటున్నాను, ఇంతమంది గురువుల చరిత్ర చదివినా సాయి చరిత్రలో అవ్యయమైనటువంటి జీవితం ఎలా జీవించాలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయనకి స్వయంగా ఒక పేరు లేదు, మిగతా అవతార పురుషులకి దేవుళ్ళకి వాళ్ళకి ఒక పేరుంది, సాయికి పేరు లేదు. నువ్వు పెట్టుకున్నావు ఆ పేరు సాయి అని, మానవజాతి పెట్టింది వాడికి ఆ పేరు అని. నేను దానికి పలుకుతాను ఓకే అన్నాడు. అంటే నామరహిత స్వరూపం ఏదైనా ప్రకృతిలో సజీవంగా ఎప్పుడైనా వచ్చి ఉంది అంటే సాయి మాత్రమే. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు, గురువు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మిగతాది మరి చెప్తున్నది అంతా కూడా వాళ్ళ వాళ్ళ లాజికల్ ఊహాగానాలు. అది రైట్ అవ్వచ్చు. ఇంచేతంటే అందరూ నాకు గురువు అనేటటువంటి సాయికి వెంకుశ గురువు అంటే ఆయన కాదంటాడా? కావాలంటే ఆయన సీల్ కూడా వేసి ఇచ్చేస్తాను, అవును వెంకుశాయ నాకు గురువు అని. ఇంకా ఆయన లెవెల్ ఎలాంటిది, ఎవడెవడో వచ్చాడు రాతో మొదలవుతుంది అతని పేరు, వచ్చి నేను సాయికి గురువుని అన్నాడు. పేరు గుర్తులేదు ఎవరు, రాహువా రాహి ఏదో ఉంది. మీకు పాయింట్ అర్థమైంది కదా? వాడు ఎవడో వచ్చాడు, వచ్చి ఏమన్నాడంటే ఈ వ్యక్తికి నేను గురువు అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు? సరే పదో అన్నాడు. ఆ తత్వం అర్థమైంది కదా? అవ్యయమైనటువంటి, నిర్వికారమైనటువంటి, నిర్గుణమైనటువంటి ఆ తత్వము, ఆ సాయి తత్వము, ఆ నామము మీకు అది గుర్తు చేస్తుంది. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ గుణాలన్నీ మీకు గుర్తుకొస్తాయి. ఒకవేళ మీకు గుర్తు రాకపోయినా, ఇప్పుడు సైన్స్ ఒక పిక్యులర్ స్థితికి వచ్చింది. ఏ పిక్యులర్ స్థితికి వచ్చింది అంటే ఒక సైంటిఫిక్ డిస్కవరీ జరగాలి అంటే విజ్ఞానంలో ఒక కొత్త అనుసంధానం బయటికి రావాలి అంటే ఫలానా సైంటిస్ట్ వల్ల వచ్చింది అని మనం చెప్తాం. కానీ సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుందంటే వాడు లేకపోతే ఇంకోటి కనిపెట్టి ఉండేవాడు దాన్ని. ప్రాబబిలిటీ, ఒక విశేషమైనటువంటి సైంటిఫిక్ డిస్కవరీ ఏదైనా కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఏ రోగానికి మందు కనిపెట్టాలని కోరుకుంటుంది? ఎయిడ్స్, క్యాన్సర్ కదా. అంటే ఇప్పుడు సైంటిస్టుల మంత్ర జపము దేని మీద ఉంది? క్యాన్సర్ మందు మీద ఉంది. కనుక్కుంటారా కనుక్కోరా వాళ్ళు? ఖచ్చితంగా కనుక్కుంటారని మనకి నమ్మకం ఉంది. ఇంచేదంటే అది మంత్ర జపం కనుక. అర్థమైందా? మంత్ర జపం అంటే ఏంటో వాళ్ళ దృష్టి ఇప్పుడు దాని మీదే ఉంటుంది. వాళ్ళు భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆ రీసెర్చ్ గ్రూప్ యొక్క బ్రెయిన్ దేని మీద పనిచేస్తూ ఉంటుంది అంటే క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి. అది మర్చిపోయాడు అనుకోండి, ఆ గ్రూప్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? రిజల్ట్ రాదు. మన మంత్ర జపం కూడా ఫలితం ఎందుకు ఇవ్వటం లేదు అంటే అసలు ఎందుకు ఆ మంత్ర జపం చేస్తున్నామో మర్చిపోతున్నాం మనం. ఇంచేత మంత్రము అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదే కల్పవృక్షం అంటే ఖచ్చితంగా అది డిజైర్ ఫుల్ఫిల్ చేస్తుంది. అది మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, సైంటిస్టులు ఖచ్చితంగా క్యాన్సర్కి మందు కనిపెడతారు. ఎవడు కనిపెడతాడు? ఎవడో ఎవడు కనిపెడతాడో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా క్యాన్సర్కి మందు కనిపెట్టబడుతుంది. అలాగే ఎయిడ్స్కి కూడా మందు కనిపెట్టబడుతుంది. ఇందుకు ఆ మంత్ర జపం వాళ్ళు చేస్తున్నారు. మరి మనం ఏ మంత్ర జపం చేస్తున్నాం ఇప్పుడు సాయి అంటల్లో? ఆ భావం మీకు లేకపోతే అంత తొందరగా ఫలితం రాదు. అర్థమైందా అందరికీ? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి, సిగ్గుపడక్కర్లేదు. చాలా మందికి అర్థమై ఉండదు. రైట్, చూశారా మరి ఎందుకు ఎత్తలేదు? ఇచ్చేది గుంజీలు తీయించారా ఇప్పుడు? ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ఎవరికి ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా ఖచ్చితంగా చాలా మందికి అర్థం కాదు. కానీ అదేం వ్యర్థ జీవితం జీవిస్తున్నామో, దౌర్భాగ్య జీవితం అంటే అర్థం చేసుకుని నేర్చుకోవటానికి వచ్చి నేర్చుకోవటానికి సిగ్గుపడే వాళ్ళం మనం, కాదా? మరి ఎట్టా బాగుపడతారు మీరు? మీకు అర్థం కాలే, మీరు అడిగితే కదా ఇంకో మీలాంటి మీరైతే కనీసం చెప్పారు సిగ్గు లేకుండా. వాళ్ళకి సిగ్గు ఎందుకంటే మంచి విషయాలు నేర్చుకుంటే ఎట్టా? ఎలాంటి దద్దమ్మగా ఇక్కడికి వచ్చామో అలాంటి దద్దమ్మగానే వెళ్ళిపోవాలి. కబీర్దాస్ ఉపాసకులు వాళ్ళు, కబీర్దాస్ ఏం చెప్పాడో తెలుసా? చనిపోతూ చనిపోతూ జోకీత్యం ధరి దీనిహి చదరియా. ఏం భగవంతుడా, నువ్వు నాకు ఎలాంటి దుప్పటి ఇచ్చావో దాని మీద ఏ విధమైనటువంటి మట్టి అందకుండా నేను అలాగే వదిలేశాను. మీరు కూడా జోకీత్యం షిర్ది ఆయే, జోకీత్యం షిర్ది సెగ్గయే. కబీర్దాస్ శిష్యులు మీరు, ఆ మంత్రజపం చేస్తున్నారు మీరు. ఏమీ నేర్చుకోము అని వద్దు, నేర్చుకోండి. ఇక్కడ ఇవాళ రేపు కూడా టైం ఉంటుంది మీకు, బుర్రకు ఎక్కించుకోండి ఏం చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. చెప్పిన విషయాలు కొన్నైనా మీకు అర్థమైపోతే మారిపోతారు. మంత్రజపం గురించి చెప్తూ సైంటిస్టులు వాళ్ళు ఏమనుకుంటారో ఆ ఫలితాలు వాళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయి అని చెప్పాను. ఇది అర్థమైందా అందరికీ? అర్థమైందా ఇది? సైంటిస్టులు అంటే ఎవరు? వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు పొందుతారు. వాళ్ళు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది, దాన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కొన్ని పేర్లు చెప్పగలరా మీరు? ఇండియాలో ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు? సిఎస్ఆర్ఏ, యూజీసీ బేస్డ్ రీసెర్చ్ ఉన్నాయంటది, సెరిల్, ఇస్రో, బెంగళూరులో ఏదో ఉంది, ఉన్నాయి కదా. ఇన్ని మన ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒక్కటైనా కొత్త విషయం బయటకు వచ్చింది అని ఎప్పుడైనా పేపర్లో చదివారా? ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో పేర్లు కూడా మనకు చాలా మంది తెలియదు. ఇంకేంటే ఎప్పుడైనా పేపర్లో పడితే కదా ఇది కనిపెట్టావు అది కనిపెట్టావు అని. కానీ అదే నోబెల్ ప్రైజ్ అవి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా నుంచి వస్తున్నాయి కదా, ఇది తెలుసు కదా మీకు. అంటే మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మంత్రజపం ఏంటి అంటే ప్రమోషన్ ఎలా తెచ్చుకోవాలి, అర్హత ఉన్నటువంటి సైంటిస్ట్కి ప్రమోషన్ రాకుండా మా వాడికి ప్రమోషన్ ఎలా రావాలి అనేటటువంటి మంత్రజపం ఉంది. అంచేత ఏం జరుగుతోంది? అర్హత లేని వాడిని నొక్కిస్తున్నావు, అర్హత లేని వాడికి ప్రమోషన్ వస్తుంది. మంత్రజపం అంటే ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో దానికి తగిన ప్రయత్నాలే చేస్తావు తప్ప నోటితో నువ్వు చెప్తావు కరెక్ట్గా ఏం జరగటం లేదండి, ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం ఇవ్వాల్సి వస్తుందండి. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తావు? ఏం లంచం ఇవ్వకుండా నీ పని చేయించుకురా దమ్ము ఉంటే. అంటే నీ మంత్ర జపం కూడా లంచం ఇవ్వటమే, కానీ నోటితో ఏం చెప్తున్నావు నువ్వు? అసలు ఎక్కడ ఆదర్శాలు లేవండి, ఎవడు ఏమీ చేయటం లేదండి. అసలు నువ్వు నోటితో చెప్పింది కరెక్టా? నువ్వు ఆచరిస్తున్నది కరెక్టా? అందుకే మనం చేసుకునేటటువంటి నిర్ణయాల్లో ఏం నిర్ణయం తీసుకున్నాం మనం? మనస్సు, వాక్కు, ఆచరణ కనీసం మన ఇళ్లల్లో అయినా ఒకేలాగా ఉండాలి. బయట ఇది చేయటానికి దయచేసి ప్రయత్నించకండి. మీరు బయటకు వెళ్తే లంచం ఇచ్చి పని చేయించేసుకోండి, లేకపోతే మీ పనులు ఆగిపోతాయి. నేనేం చేయలేను, అప్పుడు ఏ సాయి కూడా ఏం చేయలేడు. బయట పనులు మార్చేంత స్థితికి ఇంకా మనం రాలేదు, కానీ మన కుటుంబంలో మనం మార్చుకోగలం. నచ్చలేదు, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు అని చెప్పగలం. చెప్పంగా ఇంకోటి ఏం చెప్పాను, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు ఎదుట వాడికి నువ్వు చేస్తున్నటువంటి వాడికి నచ్చలేదు అని చెప్పే ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. మళ్ళా నేను కుటుంబంలో హెడ్ని కనుక, నాకు గొంతు గుండు కనుక, నువ్వేం చెప్పావు, నువ్వు చేస్తున్నటువంటి పని నాకు ఏం చెప్పావు, ఎవరు చేస్తున్న పని, కుటుంబంలో ఉన్నటువంటి. అప్పుడు మీరేం చేయాలి, వాడికి కూడా నువ్వు నాన్నవైనా ఎవడైనా వాడికి నీ చేసిన పని గ్యారంటీగా నచ్చరు కదా, లేకపోతే నిన్ను వృద్ధాశ్రమానికి ఎందుకు పంపించేస్తాడు పెద్ద అవగానే. వాడి డిజైర్ అప్పటి నుంచి ఉందన్నమాట, వీడు రాని నాకు నా టైం వస్తుంది గ్యారంటీగా, రాగానే ఏం చేస్తాను వీడిని వృద్ధాశ్రమానికి పంపించేస్తానని. ముందే కనుక నువ్వు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే, ఏ ఫ్రీడము, నువ్వు కూడా చెప్పు నేను చెప్తున్నటువంటి పని నీకు నచ్చకపోతే, చేస్తున్నటువంటి పని నచ్చకపోతే నీకు కూడా ఆ ఫ్రీడమ్ ఉంది. నేను ఆ పని ఎందుకు చేస్తున్నానో నేను చెప్పుకుంటా, నువ్వు ఆ పని ఎందుకు ఇష్టం లేదో నువ్వు చెప్పుకో, కానీ ఫ్రీడమ్ ఉంది. నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా, ఆ ఫ్రీడమ్ ఇచ్చుకోండి. అంతే తప్ప మనోవాక్కాయ కర్మలా ఒకేలాగా సూటిగా వెళ్ళిపోతాను అంటే పనులు జరగవు ఎక్కడా. అందుకే లంచం ఇవ్వాల్సిన చోట ఏమన్నా నేను, నువ్వు ఇచ్చుకో లంచం, కానీ నువ్వు లంచం అడక్కు, నువ్వు అడక్కు. ఇంచేటంటే నువ్వు ఆ నియమాన్ని పెట్టుకున్నావు కనుక. కానీ నేను లంచం అడక్కపోతే నా పైవాడు నన్ను తంటాడు, ఆ లంచం తీసుకెళ్ళి వాడికి ఇచ్చుకో, మధ్యన నా కమిషన్ పెట్టుకోకు. మరి అర్థమైందా, ఎలాగో తీసుకుంటున్నాను కదా, ఎలాగో వాడికి ఇస్తున్నాను కదా. అంటే మన యొక్క ఆలోచన విధానమే మంత్రము. ఇది అర్థం చేసుకోండి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది మంత్రం. అసలు మంత్రం నామంలో ఏం లేదు, కానీ మరి నామం ఎందుకు చేస్తున్నావు. నువ్వు ఏది జీవించే విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నావో ఆ ఆదర్శంగా వాళ్ళు జీవించారు. వాళ్ళు అలా ఆదర్శంగా జీవించారు కనుక మన జీవితాన్ని దానికి అనుగుణ్యంగా మనం మార్చుకుంటున్నాం. ఇంచేత సాయి అనేటటువంటి మాట దైవీ సంకల్పానికి ప్రతినిధి. తెలివైన వాడు ఎవడైనా కూడా దైవీ సంకల్పానికి అనుగుణ్యంగా జీవించాలి తప్ప నా సంకల్పానికి అనుగుణ్యంగా జీవిస్తాను అనుకోకూడదు అనేటటువంటి నియమం మనం పెట్టుకుంటున్నాం. మళ్ళీ దీన్ని అర్థం చేసుకోండి. ఏం చెప్పాను, మీ మంత్రం ఏమవ్వాలి అంటే నా కోరికలు ఇంకేమీ లేవు, నేను ఏమీ కోరను, మానవ జన్మ ఇచ్చో, మానవ శరీరం ఇచ్చో, తెలివితేటలు ఇచ్చో, తిండి తినటానికి ఇచ్చో, ఒక సభ్యమైనటువంటి సమాజం ఉంది, రోడ్డు మీద నేను ఫ్రీగా నడవగలుగుతున్నాను, ఇదంతా కూడా ఒక సొసైటీ ఉండటం వల్లే కదా. ఇంకా నేను నిన్నేం అడగను, అసలు నేను ఇందుకు పుట్టడానికి కారణం అయ్యాను, ఆ కారణం నాకు తెలుసుకునేటటువంటి అర్హత ఇయ్యి అనేటటువంటి క్వశ్చన్ మార్క్. ఇది మళ్ళీ అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇంకేతంటే మంత్ర జపం అయితే మీరు చేస్తున్నారు కానీ ఈ జపం మీరు చేయటం లేదు, ఇది మీకు అర్థం కావటం లేదు. మీరు కావాలని ఆ ఇంట్లో పుట్టారా, బలవంతంగా ఆ ఇంట్లో పుట్టారా, ఏ ఇంట్లో, మీరు పుట్టిన ఇంట్లో. మేము బాగా అందంగా పుట్టామండి భగవంతుడా, ఇంతకంటే మంచి కుటుంబం ఉండదు, మళ్ళీ మళ్ళీ నన్ను ఈ కుటుంబంలోనే పుట్టించు అని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు ఒకళ్ళు చెయ్యొద్దండి. మనస్ఫూర్తిగా ఏమడగాని అంటే నేను ఉన్న ఇల్లు చాలా బాగుంది, ఆ తల్లిదండ్రులే నాకు నెక్స్ట్ బర్త్లో కావాలి, ఈ భర్తే నాకు ఈ జన్మలో వచ్చిన వాడే నెక్స్ట్ బర్త్లో ఈ భర్త కావాలి, ఈ పిల్లలే నాకు పిల్లలు కావాలి, ఈ అల్లుడే నాకు అల్లుడు కావాలి అనే కోరిక మీకు ఉన్నదా, ఉన్నవాడు చేయొద్దండి. మీరు ఖచ్చితంగా భగవద్భక్తులే, రైట్. ఇంకేతంటే అల్లుడితో సహా, ఆడపడుచుతో సహా, అత్తగారితో సహా మీకు వాళ్లే కావాలని కోరిపించగలిగేటటువంటి అత్తలు అల్లుళ్ళు మీకు ఉన్నారు, చాలా సంతోషం. అందరికీ అలా లేరు. అంచేత అలా కోరిక ఉన్నవాళ్ళు సరే, అలా కోరిక లేని వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలి అంటే, ఇక్కడ పుట్టటానికి మీ ప్రయత్నం ఏదైనా ఉందా, ఎక్కడ పుట్టటానికి, మీ తల్లిదండ్రులకి పుట్టటానికి మీ ప్రమేయం ఏమైనా ఉన్నదా. మీరు ఆలోచించుకుని ఫలానా తారీఖున ఫలానా శుభముహూర్తాన ఈ గ్రహాలు ఇక్కడిక్కడ ఉన్నప్పుడు నేను పుడతాను అనుకుని పుట్టారా? అలా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి. లేదా ఒక్కళ్ళు, మరి అలా ఒక్కళ్ళు లేకపోతే ఇలాగ చిందాక చేయొచ్చిన వాళ్ళని నేను నమ్మను. అంతే మరి ఎలా పాసిబుల్ అది? మీరు అనుకుంటేనే కదా జరిగి ఉండాలి. అంటే ఇందాక నేను వేసిన ప్రశ్న అర్థం కాలేదు వాళ్ళకి, అంతకంటే ఇంకేం లేదు. అంచేత మనం అనుకుని పుట్టలేదు ఆ దేశకాల పరిస్థితుల్లో, ఆ గ్రహాలలో, వాటిలో. సరే ఎగ్జిట్, వెళ్ళిపోదాం అనుకున్నారు. బ్యాక్ ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఏదైనా టైం ఉందా? మధ్యలో చాలాసార్లు మనం వెళ్ళిపోదాం అనుకుంటాం అనుకోండి, అదే కోపం వచ్చినప్పుడల్లా అది వదిలేయండి. నిజంగా మీరు అనుకోగలిగితే అప్పుడే వెళ్ళిపోదురు. అనుకున్నప్పుడే అంటే ఎండ్ పాయింట్ కూడా మీ చేతిలో లేదు. అవునా? పుట్టడం నీ చేతిలో లేదు, చనిపోవటం నీ చేతిలో లేదు. స్టార్టింగ్ పాయింట్ నీకు తెలియదు, ఎండింగ్ పాయింట్ నీకు తెలియదు,